மாத்ருதேவோ பவ. நீவா கண்பட வெந்த மொத்து கொனினன் ஜெகன் மாதா, நீவா கண்பட வெந்த மொத்து கொனினன் நீனே சுயன் நிர்ணயாலே ஓ கொன்னிட்டு சேசினா நனு சு நன்னே நிந்த சேயன் பவானி வேறெவ்வரு திக்குனாக்கிக. நீவா கண்பட வெந்த மொத்து கொனினன் நீனே ஸ்வயம் நிர்ணயாலேவோ கொன்னிட்டு சேசினா நன்னு சு நன்னே நிந்த செய்யன் பவானி வேறெவ்வரு திக்குனாக்கிக. பவன் நீரேஜனேத்ரம் புலன் ரேவுல் கட்டு கிருபாரசம்மு தல்லி, பவன் நீரேஜனேத்ரம் புலன் ரேவுல் கட்டு கிருபாரசம்மு நனு பாலின் சுங்கதே சாலதே. நீவா கண்படவு எந்த முத்து கொனினன். ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1663వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 363వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితంలో భగవద్ విశ్వాసం ఉన్నవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మన జీవితాన్ని మొత్తం భగవంతుని నడిపిస్తే బాగుండు, ఏదో ఉద్ధవుడికో అర్జునుడికో శ్రీకృష్ణుడు అన్ని వేళలా అన్ని రకాల సలహా ఇచ్చినట్టుగా, మనకెవరన్నా దైవమో దైవస్వరూపులో గురువో ఎవరో ఒకరు ఉండి ఏం అడిగితే ఇది ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ చెప్పి నడిపిస్తూ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మరి అలాంటి అవకాశం లేదు ఇక్కడ. నిజానికి మనం ఏదో అనుకుంటాం కానీ దైవం చెప్పినట్టో దైవస్వరూపులు చెప్పినట్టో గురువులు చెప్పినట్టో మనం నడుచుకుంటున్నావా? ఏదైనా వచ్చేసరికి వాళ్ళని అడుగుతాం, కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తామనేది అనుమానమే. అలా కాదండి, ఇంకో ఉపాయం చెప్పండి, అది మా వల్ల కాదండి మీ వల్ల అవుతుంది కానీ అంటే, అంటే మొత్తం మీద ఆ గురువులు దైవస్వరూపులు ఎవరైనా మనకు అనుకూలంగా మాట్లాడాలి, మనం చేయగలిగినట్టుగా చెప్పాలి. ఎందుకంటే భగవద్గీత మొత్తం అర్జునుడు విన్నాడు, కానీ కృష్ణుడు చెప్పినట్టే యుద్ధం చేయలేదు. ఆయన చాలా చోట్ల మళ్ళీ ఇబ్బంది పడ్డాడు, ఇబ్బంది పెట్టాడు, అహంకారానికి లోనయ్యాడు, శోకానికి లోనయ్యాడు, అనకూడని మాటలు అన్నాడు, అనిపించుకున్నాడు, వీరావేశాలకు లోనయ్యాడు. నువ్వు దేనికి లోను కాకుండా యుద్ధం చేయబోయా బాబు, మిగిలింది నేను చూసుకుంటాను అంటే అబ్బే మొత్తం పెద్ద తట తెచ్చిపెట్టాడు కృష్ణుడి నెత్తి మీద. ముఖ్యంగా అభిమన్యు వధ జరిగిన తర్వాత 14 రోజులు చేసిన యుద్ధంలో కృష్ణుడే తట్టుకోలేకపోయాడు. అసలు ఈ మనిషికి సారథ్యానికి ఎందుకు ఒప్పుకున్నానని బాధపడ్డాడు దారుకుడి దగ్గర. కొన్ని చెప్పి చేస్తాడు కృష్ణుడు, కొన్ని చెప్పకుండా చేస్తాడు. చెప్పకుండా చేసిన బాధ్యత ఆయన వహించక తప్పదు. సరిగ్గా మనం కూడా జీవితంలో ఇలాగే ఉంటాం. ఆ నరుడు అంటే అర్జునుడు కదా, ఆ నరుడు ఈ నరుడికి ప్రతీక. ఆ నారాయణుడు ఎలాగో నారాయణుడికి ప్రతీకే, నారాయణుడే ప్రతీక ఏమిటి చెప్పక్కర్లేదు. మనందరి మనస్తత్వానికి అర్జునుడి మనస్తత్వం ప్రతీక, అందుకే ఆయన నరుడు అన్నారు. ఆయన నడిపించినటువంటి వ్యక్తిని నారాయణుడు అన్నారు. నారాయణుడు సాక్షాత్తు దిగి వచ్చి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నా, నేను నారాయణుణ్ణి అని చెప్పినా, మనం కూడా నమ్మినా, 10 మందికి చెప్పినా, మనం ఆయన చెప్పినట్టు వినం, ఆయన గౌరవిస్తాం, ఆయన పూజిస్తాం, ఆయనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాం, కానీ ఆయన చెప్పినట్టు చేయం, మనకు తోచినట్టు చేస్తాం. ఎందుకంటే మన అహం అనేది అన్నిటికీ అడ్డం. అది ఆ అహం అనేది బలవత్తరమైన అహం కావచ్చు, బలహీనమైన అహం కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలామంది అహం అంటే ఏదో గర్వం అనుకుంటారు. లేదు, అన్నిటికీ నేనే కారణం, అన్నిటికీ నేనే కారణం, నా బతికిలా అయిపోయింది అని దుఃఖించడం కూడా అహమే. అందుకే అహంకారం వేరు అహం వేరు గమనించాలి. అహంకారం గర్వం అనే అర్థంలో లోకంలో వాడుకలో ఉంది. ఇవాళ మనం మార్చినా అది మారదు, దాన్ని అలా వదిలేయడం మంచిది. లోకరూఢి అయినటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ మారవు, వాటిని మార్చే ప్రయత్నం చేయకూడదు. కొంతమంది అంత లోకంలో రూఢిగా ఉన్న అభిప్రాయాలే మాట్లాడతారు, వాళ్ళంతే వీళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే అని అలా వదిలేయడమే ఆ విషయాన్ని ఎప్పటికో వాళ్ళే తెలుసుకుంటారు. ఇంకా వాదించే ఉపయోగం లేదు అక్కడ, ఎందుకంటే లోకరూఢి అయిన అభిప్రాయాలను వారు నమ్ముతున్నారు, కానీ అవి సత్యం కావు. వ్యక్తి వ్యక్తికి మనస్తత్వాలు మారతాయి. మూకుమ్మడిగా అంటగట్టి మాట్లాడడం మనకు అలవాటు. అంచేది ఆ లోకరూఢైన అభిప్రాయాలు స్కూల్ యూనిఫారం లాగే వ్యర్థంగా ఉంటాయి. స్కూల్ యూనిఫారం ఎందుకు కనిపెట్టారు అసలు? కేవలం ఆ స్కూల్ వాళ్ళని తెలియడానికి కాదు, అందరూ సమానమని తెలియడానికి. కానీ యూనిఫారం వల్ల దాన్ని సాధించగలుగుతున్నారా, ఊరికే వేసుకొచ్చారా లేదా అనడం, దాని గురించిన పెద్ద గొడవ, దాని గురించిన పెద్ద ఖర్చు కూడా పెరిగిపోయింది. వాళ్ళ యూనిఫారం పేరు మీద వేలు 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 ఖర్చు. ఏకత్వ భావన మాత్రం ఎక్కడా లేదు. ఏకత్వ భావన కోసం వచ్చింది ఇది. వీళ్ళు ఫలానా బడి వాళ్ళని చెప్పడానికి కాదు, వీళ్ళు చదువుకుంటున్నారని, వీళ్ళు చదువుకోని వాళ్ళని, చదువుకోని వాళ్ళ నుంచి వాళ్ళని వేరు చేయడానికి కాదు, ఆ పిల్లల్లో అసూయ కలిగేలా చేయడానికి కాదు. ఈ బడి యూనిఫారం వేరే, ఆ బడి యూనిఫారం వేరే ఉండి ఆ బడికి ఈ బడికి మధ్యలో తేడాలు, గొడవలు, పోటీలు పెట్టడానికి కాదు. అసలు యూనిఫామ్, ఏకరూప దుస్తులు, ప్రత్యేక దుస్తులు అనే దాని ఉద్దేశం ఏమిటంటే అందరూ ఒక్కటే. ఇక్కడ కోటీశ్వరుడు పిల్లలు చేరచ్చు, కూటికి లేని వాడి పిల్లలు చేరచ్చు, అందరికీ సమానంగానే విద్య నేర్పబడుతుంది, అందరూ సమానమనే భావన కనీసం వేషాన్ని చూసి గ్రహించండి ముందు అనడం కోసం ఏకరూప దుస్తులు పెట్టారు యూనిఫామ్ అని. కానీ ఇది ఎంత వృధా అయిపోయిందో అందరికీ తెలుసు, ఉట్టిన సాంకేతికంగా మిగిలింది. అలాగే లోకరూఢి అయిన అభిప్రాయాలు కూడా అంతే, వాళ్ళంతే, వీళ్ళంతే, ఈ కులం అంతే, ఆ మతం అంతే, ఆ ప్రాంతం వాళ్ళందరూ అంతే, ఆ దేశం వాళ్ళందరూ అంతే, మన దేశం వాళ్ళందరూ ఇంతే, ఇవన్నీ లోకరూఢి అయిన అభిప్రాయాలు, ఎప్పుడూ సత్యం కావు. 90% అబద్ధాలు అవుతాయి పైగా. ఇది ఒక్కచోట కొన్ని సందర్భాల్లో నిజంగా అవచ్చు, కానీ 90% అబద్ధాలు అవుతాయి. అంచేతన తత్వవేత్తలు చెబుతారు, ఎప్పుడు ఒక నిర్ణయానికి నిశ్చయానికి వచ్చే ధర తొందరపడి సమాజం విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బంది, అది వేరే విషయం, దానివల్ల దెబ్బతింటే మనమే దెబ్బతింటాం. సమాజం విషయంలో మనం కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకుని ఇలాగే అంటే అది మారుతూ ఉంటుంది, మనం ఆ విషయం గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే నిర్ణయాలు ఎలా తీసుకోగలం, ఎవరు చెప్పినా మనం ఇవ్వను. అర్జునుడు కృష్ణుడు చెప్పినట్టు వినలేదు. తర్వాత 18 రోజులు యుద్ధం గమనించిన తర్వాత గమనించిన చివరికి మహాప్రస్థానంలో మరణించే సందర్భంలో కూడా అష్టుడు అర్జునుడు అహానికే లోనయ్యాడు. నేను కిరాతుల చేతుల్లో ఓడిపోయాను, నేను కిరాతుల చేతుల్లో ఓడిపోయాను. ఆ దుఃఖం ఆయన విడిచిపెట్టలేదు. మహాభారత యుద్ధంలో విజయం సాధించినా సరే 10 మంది కిరాతుల చేతుల్లో ఓడిపోయినటువంటి పరాభవాన్ని ఆయన మర్చిపోలేకపోయాడు. అందుకే కన్నప్పగా మళ్ళీ పుట్టాడు కిరాతుడుగా. సర్వాన్ని మర్చిపోయి శరీర అవయవాలను చేతం శివుడికి అర్పించగలిగిన స్థితికి వచ్చాక ఆత్మసమర్పణ కూడా చేసుకున్నాక కన్నప్పకి మోక్షం లభించింది. అర్జున రూపంలో ఉన్న కన్నప్పకి, కన్నప్ప రూపంలో ఉన్న అర్జునుడికి. భగవద్గీత వినడం వల్ల, భగవద్గీత చదవడం వల్ల ఏం వచ్చేయలేదు. మనకు కూడా అంత మాత్రం చేత ఏమి రాదు. ఎంత పవిత్ర గ్రంథాలు చదివినా వేదాలన్నీ కంఠస్థం చేసి కూర్చున్నా ఏమీ రాదు. ఆయాసం వస్తుంది, గట్టిగా చదివితే నీరసం వస్తుంది. దాని అర్థం గ్రహించవలసిందే, దాని తత్వం అమలు పెట్టుకోవలసిందే జీవితంలో. అంచేతనే అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే భక్తుడు ఆలోచించాల్సిన విధానం ఇది. భగవంతుడి దగ్గర కూర్చుని హాయిగా పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడు పటం ముందు నిలబడి, అమ్మా నిజమేనమ్మా, నాకేదో కుటుంబంలోనో ఇంకోటో నా ఉద్యోగంలోనో ఎక్కడో ఓ సమస్య వచ్చింది, నీకు 2-3 సార్లు విజ్ఞప్తి చేసుకున్నాను, దేవుడా కాపాడు, దేవుడా కాపాడను, కాపాడుతున్నావో లేదో నాకేమీ ప్రత్యక్షంగా ఏం తీరడం లేదు, అందుకని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మనస్సులో ఏమైనా తప్ప ఒప్ప అనవసరంగా చేశామా అని అనిపిస్తే అప్పుడు మాట్లాడవలసిన మాట ఇది. నీవా కనపడ వెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసిన నన్నుసు నన్నే నిందసీయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. నువ్వేమో కనపడవు, మరి ఏమో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోక తప్పదమ్మా, ఎన్నాళ్ళని ఆ నిర్ణయాన్ని అలా వాయిదే వేస్తాం. మనకిష్టమైన పరిస్థితులు ఏర్పడే వరకు నిర్ణయాలు వాయిదా వేయడానికి మనం ఏమైనా శాసనసభ స్పీకర్లమా? అంత అధికారం మనకుందా? మనకిష్టమైన పరిస్థితులు ఏర్పడే వరకు నిర్ణయాన్ని వాయిదా వేద్దాం, ఇష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాక అప్పుడు తీసుకుని మన పార్టీ వాళ్ళకి అనుకూలంగా చేద్దాం అని ఆలోచించడానికి నేనేమి శాసనసభ స్పీకర్ని కాదు కదమ్మా. నాకు అటువంటి రాజకీయాలు నాకు తెలియదు కదా. అందుకని అమ్మవారి దగ్గర నిజాయితీగా మొత్తుకోవాలి. నేను ఏవో తీసేసుకున్నాను కొన్ని నిర్ణయాలు, మరి తప్పదు నా కుటుంబ విధి తీసుకోక తప్పుతుందా? లేకపోతే నా ఉద్యోగం, నా సంసారం, నా సొంత వ్యవహారం, నేను పెట్టిన పెట్టుబడి, లేకపోతే నాకు వచ్చిన నష్టం, నాకు వచ్చిన లాభం, ఏదో నా గొడవ నాది, తప్పుతుంది అది? అంచేతనే అప్పుడు ధైర్యం ఏమిటంటే, మరి నేను తీసుకున్నానమ్మా, ఇది తప్పని ఒప్పని మళ్ళీ నా అంతఃకరణ నన్ను ప్రశ్నిస్తోంది, మరి చర్చ జరుగుతుంది కదా లోపల, బయట వాళ్ళతో చెప్పకపోయినా అలా చేయకుండా ఉండాల్సింది, కొంచెం ఆలోచించాల్సింది, ఎవరికైనా చెప్పాల్సింది, తొందరపడ్డామేమో అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకున్న కుటుంబంలో పెద్ద మనిషి యజమానో యజమానురాలో ఎవరు ఉంటారో వాళ్ళ మీద తోసేస్తారు మొత్తం అంతా, మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యం, కుటుంబ సభ్యులు కూడా. పోనీ కుటుంబంలో యజమాని యజమానురాలు అమ్మ నాన్న ఎవరు నిర్ణయం తీసుకున్నా వాళ్ళు మనక్షేమం గురించి ఆలోచించారు కదా, మొత్తం కుటుంబం గురించి ఆలోచించారు కదా. ఒకవేళ ఆ నిర్ణయంలో తేడా ఉన్నా మనం వారికి మద్దతుగా నిలబడాలి అనుకోరను, ఎవరినైనా ఆలోచిస్తే కదా, చేశారు కదా, చేసుకోండి, అనుభవించండి అన్నట్టుగా వెళ్ళిపోతుంది అది. అటువంటిప్పుడు స్త్రీలైనా పురుషులైనా యజమానుడైనా యజమానురాలైనా ఎవరైనా ఎవరికి మొత్తుకోవాలండి? ఏ ధైర్యం అండి మన కాపాడది. నీ భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు కృపారసంబు నన్ను పాలించున్ గదే చలదే. నేను నీకు శరణాగతి చెంది ఉన్నాను. ఈ శరణాగతి భావన అనేది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చూడండి. శరణాగతి అనేది బానిసత్వం కాదు. శరణాగతి చెందినవాడు మళ్ళీ ఇది నేను చేశాను అనడు, అకర్తృత్వ భావనతో ఉంటాడు. భగవంతుడు ఇంత సృష్టి చేసినప్పటికీ, ఇంత సృష్టిని శ్రీ మహావిష్ణువు రూపంలో కాపాడుతున్నప్పటికీ, ఇంత సృష్టిని పరమేశ్వరుని రూపంలో సంహారం చేస్తున్నప్పటికీ, ఎందుకు నిశ్చింతగా పాలసముద్రంలో పడుకుని యోగనిద్రలో ఉండగలుగుతున్నాడు? ఎందుకు కైలాస పర్వతం మీద తపస్సమాధిలో ఉండగలుగుతున్నాడు? ఎందుకు సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగా ధ్యానంలో ఉండగలుగుతున్నాడు అంటే అకర్తృత్వ భావన కారణంగా. నేను చేశాను అనే భావన ఆయనకి లేదు, మనం అనుకుంటున్నాం. కానీ ఆ సంగతి భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం అన్నాడు. ఈ సమాజం అందులో ఏవో రకరకాల కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు, ఈ వైవిధ్యం అంతా నా వలనే ఏర్పడిందయ్యా అనుమానం లేదన్నాడు. కానీ అవి నా వలనే ఏర్పడినప్పటికీ నేను వాటిని ఏం చేయలేదు, నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నాడు. ఈయన చేయకుండా ఎలా ఏర్పడతాయండి? అదే మరి మాట్లాడడం అంటే మహాతత్వం, అది లౌక్యం కాదు, ఇది మహాతత్వం అంటారు. నేను చేశాను అనేటువంటి భావన ఆయనకి లేదు. నేను చేశాను అనే భావన మనకి చాలా విషయాల్లో ఉంటుంది. కాబట్టి మనం అది ఇలా జరగాలని అలా జరగాలని, ఇలా జరగకపోతే మనం ఏదో నష్టపోతామని, అలా కాకపోతే పిల్లలు ఏమైపోతారని, వాళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉంటారు అని అనవసర బెంగలు పెట్టుకుని బాధపడుతూ ఉంటాం. ఈ క్షణంలో ఏ కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యం చేసి దాన్ని వదిలేయడం పోయి ఓ మొత్తం ఒక 100 ఏళ్ళకి సరిపడే ప్రణాళిక వేస్తాం, 100 నిమిషాలు కూడా మనం బతుకుంటామని ఏం ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ 100 నిమిషాల్లో పోయేవాడికి 100 ఏళ్ల ప్రణాళిక అనవసరం కదా, శుద్ధ దండక కదా. శుద్ధ దండగ అనే సమాసం ఎంత తప్పో ఇదంత తప్పు. అది వైరి సమాసం, ఇది కూడా వైరి భావనే. కానీ మనం దానికే లోనవుతాం. అప్పుడు కూడా ఉండవలసిన ధైర్యం ఏమిటంటే శరణాగతి నిజంగా చెందితే అమ్మా నువ్వు దయతో నన్ను కాపాడతావని నాకు తెలుసు, అదే నీ రేవులు గట్టు కృపారసంబు నన్ను పాలించును గదే చాలదే. నీ కళ్ళల్లో రేవులు గట్టిందమ్మా, రేవులోంచి నీరు ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నట్టుగాను రేవులోంచి ఎవరైనా బిందులతో నీళ్లు పెట్టుకెడతారు. అలాగే నీ కళ్ళల్లో కృపారసం రేవులు గట్టిందమ్మా, నేను బిందెలతో తెచ్చుకోవడమే ఆలస్యం అని అమ్మవారికి శరణాగతి చెందితే లలితా సహస్ర నామపారాయణ రూపంలో అన్నీ ఆవిడ చూసుకుంటుంది. ఒకవేళ మనం పొరపాటు నిర్ణయం తీసుకున్నా కూడా అదే సరైన నిర్ణయం అని అందరి చేత అనిపించేలా చేసేస్తుందమ్మా. ఏమి ఆశ్చర్యం లేదు ఇందులో, దయచేసి నా మాట నమ్మండి, ఏమి ఆశ్చర్యం లేదు. మనం తప్పు నిర్ణయం తీసుకున్నా సరే అది ఒప్పైపోతుంది. పరిస్థితులు అలా మారిపోతే మొత్తం చక్రం తిప్పేస్తుంది ఇవిడ తన బిడ్డ కోసం. యాట్ మావాడు తీసుకున్నాడు మాట్లాడద్దు, అదే రైట్, మాట్లాడక నోరు మూసుకోరుకోండి, ఇగో చూడండి కావాలంటే. అంత ప్రభావం భక్తికి ఉంది. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్యా భయాపక, భక్తి ఉన్నవాడెవడు భయపడాల్సిన పని లేదు. అదిగో ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంచేవే లలితా సహస్రనామాలు. అందులో మనం 496 నామాలు ముగించుకుని 500కి అర్ధభాగానికి, లలితా సహస్రంలో అర్ధానికి ముగి దగ్గరకు వస్తూ, 500 నామాలకి దగ్గరకు వస్తూ 497 నామం చెప్పుకుంటాం. వజ్రాధికాయుధోపేతాయై నమః. స్వాధిష్టాన చక్రవర్ణంలో ఉన్నాము. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత పీతవర్ణ అతిగర్విత మేధోనిష్ట మధుప్రీత మణిపూరాబ్జనయా వదనత్రయ సంయుత. మణిపూర చక్రవర్ణంలో ఉన్నాం, వర్ణించండి. మణిపూరాబ్జనయా వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత. ఆ శ్లోకంలో ఉన్నాం, 102వ శ్లోకం. అందులో కూడా మణిపూరాబ్జనయాయై నమః అయింది, వదనత్రయాయై నమః 3 రకాల ముఖాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం మనం మణిపూరాబ్జనయాలు. అది ఎక్కడ ఉంటుందో కూడా మంత్రపుష్పం ఆధారంగా చెప్పుకున్నాం. అధోనిష్ట్యాభితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్యాయతనం మహతు. విశ్వానికి మూలమైనటువంటి ఆ మహత్తర తేజపుణ్యం మన శరీరంలో ఇక్కడ సరిగ్గా కంఠంలో కింద ఉండే భాగానికి జానుడు, నాభికి పైభాగంలో జానుడు, ఈ రెండు జానులు కలిసే చోట ఉంది. సరిగ్గా ఈ రెండు జానులు కలిసే చోటకే మనం ఏదైనా మెళ్ళలో మంగళసూత్రం వేసుకున్నా, రుద్రాక్షమాల వేసుకున్నా, తులసి పూసల మాల వేసుకున్నా కులికి పూస వస్తుంది. గమనించండి, మన సంస్కృతి సంప్రదాయాలు చివరికి మాలాధారణ సహా ఇవన్నీ ఎంత గొప్పవో ఎంత అంతరార్థంతో ఉంటాయో గమనించండి. కేవలం ఏదో ఇలా వేలాడేసుకోగానే దానికి ఏవో ప్రయోజనాలు ఉంటాయని మహిమలు సృష్టించి ప్రచారం చేయకూడదు. అవి మళ్ళీ ఆ మహిమలు మళ్ళీ 27 అయితే 1, 54 అయితే 1, 108 అయితే 1 అనకూడదు. ఇవన్నీ పొడుగును బట్టి, పొట్టిన బట్టి, మనిషి కొలతలను బట్టి ఉన్నాయి, ఇష్టాలను బట్టి తప్పితే వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఈ అంకెలు, అక్షరాలు, పూసలు, ఈ పుంజాలు, మాయలు పడకూడదు. అసలు తత్వాన్ని గ్రహించవలసింది, అప్పుడే దాని ప్రయోజనం నెరవేరు. అసలు తత్వం ఏమిటంటే ఈ రుద్రాక్షమాల ఇక్కడికి వచ్చింది, మంగళసూత్రాలు ఇక్కడికి వచ్చాయి, తులసిమాల ఇక్కడికి వచ్చింది. ఏ మనం బంగారం గొలుసు చేయించుకున్నా కూడా పతకం అని ఒకటి పెట్టుకుంటాం ఇక్కడ. దేవుడు ఫోటో పెట్టుకున్నా పెట్టుకుంటాం, లేకపోతే పోని అంత ఊహం మురిసిపోయేవాళ్ళు ప్రియుడు ఫోటో, ప్రియురాలు ఫోటో పెట్టుకుంటారు, పెట్టుకొనియండి, వారు కూడా దేవుడు స్వరూపమే. నిజంగా అంత ప్రేమిస్తే వారిని వారితో తగాద పడకూడదు. మరి దేవుడితో తగాద పడతామా? దేవుడితో రాజీ పడతాం. మనం ప్రేమించిన వాళ్ళని దేవుడుగా మనం భావిస్తే తగాద పడవు, రాజీ పడతాం. మనం తగాద పడుతున్నాం ప్రేమించామని చెప్తూ కూడా ప్రేమికులమండి, పెళ్లి చేసుకున్నామండి, ఏడాదిలో విభేదాలు వచ్చేయండి అంటే ప్రేమించుకోలేదని అర్థం. ఇంకా ప్రేమికులైన మాట మాట్లాడకండి. నిజంగా ప్రేమికులైతే ఏడాదిలో కాదు, జీవితాంతం తగాదాలు రావు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. కానీ ఇప్పుడు చాలామంది ప్రేమికులైన వాళ్ళు స్వార్థానికి లోనవుతున్నారు. వారిని మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే మన ప్రయోజనాలకు ఉపయోగపడతారు. వారు మనకేవో వారి ఎందుకు వ్యామోహాలు ఉన్నాయి, ఆకర్షణలు ఉన్నాయి, అందుకోసం ప్రేమిస్తున్నాం. వారి కోసం కాదు, వారి కోసమైతే త్యాగం చేస్తాం. అప్పుడు ప్రేమించిన వాళ్ళు దైవస్వరూపంగానే కనపడతారు. దైవం కోసం త్యాగం చేస్తాం కదా, త్యాగము లేని పూజ వ్యర్థం. మహాత్మా గాంధీ చెప్పిన మాట, 7 మహాపాపాలు చెబుతున్నాను, అందులో త్యాగం లేని పూజ ఒకటి అంటాడు. ఏమీ త్యాగం చేయకుండా సమాజం కోసం దేవుడికి పూజ ఏమిటి అర్థం లేకుండా ఏం చేసావు త్యాగం చెప్పు, అప్పుడే పూజ చేసే అర్హత మనకు వస్తుంది. అంటే 7 మహాపాపాల్లో ఒకటి ఏమిటంటే త్యాగం లేని పూజ, అంటే త్యాగం లేని ప్రేమ. అంచేత నిజంగానే దేవుడుగా మనం భావిస్తే అక్కడ ఎటువంటి వ్యామోహాలకి లోను కాకూడదు. వారే బాగుండాలి, మనం ఏం దెబ్బతిన్నా మంచిది అన్న స్థితిలో ప్రేమించాలి. అప్పుడు ప్రేమికులు ఎందుకు విడిపోతారండి? ఎవరైనా ఎందుకు విడిపోతారండి? అంచేతను అది గమనించాలి, ప్రేమ అంటే ఏమిటో. అసలు ఒక వ్యక్తి ఎందు ఉండేది అది ఎప్పుడైనా ఇష్టం తప్పితే ప్రేమ అని అనకూడదు. దాన్ని మొత్తం సృష్టి ఎందు ఉండేదే ప్రేమ. ఒక వ్యక్తి ఉండేది ఎప్పుడు ఇష్టం అంటారు. ఆ ఇష్టానికి అయిష్టం కూడా ఉంటుంది. రాగద్వేషాలు అంటారు, ప్రేమద్వేషాలు అనరు. ప్రేమ ఉన్నచోట ద్వేషం ఉండే అవకాశం లేదు, రాగం ఉన్నచోట ద్వేషం ఉంటుంది, ఇష్టం ఉన్నచోట అయిష్టం ఉంటుంది. ప్రేమకు వ్యతిరేక పదం లేదు. ప్రేమ సర్వాంతర్యామి, సార్వజనీనం, సార్వకాలికం. అంత గొప్ప మాటను మన ఊరికే 14 ఫిబ్రవరి కేక్ మీద రాసి వాడేస్తున్నాం ఇక్కడ. అది అర్థమైతేనే ఈ తత్వం అంతా అర్థమవుతుంది. విశ్వమంతటిని అమ్మవారు ప్రేమిస్తోంది కాబట్టి ఆవిడ రక్తంలో ఉంది, మాంసంలో ఉంది, కొవ్వులో ఉంది, మజ్జలో ఉంది, మూలగులో ఉంది, మలమూత్రాల్లో కూడా ఉంది. అక్కడ ఉండి ఆ శక్తి ద్వారా వాటిని బయటికి గెంటుతున్నది ఆవిడే. సర్వం కల్విదమే వాకం నా అంజదృష్టి సనాతనం. అన్ని రకాల వృత్తుల్లో ఉన్నవాడిని నేనేం చెప్పింది ఆవిడ, అదే ప్రేమ అంటే. అంచేత కనీసం ఒక క్షణం అయినా ఆ ప్రేమలో మనం పరవశించిపోయి ఉండగలమా? విశ్వమంతా మనమే అన్న ప్రేమలో ఒక క్షణం ఉండగలమా? అంచేత ఇక్కడ ఈ ముచ్చిలుకుంట నుంచి జానుడు, నాభికి పైన జానుడు, రెండు జానులు కలిసి ఉంటుంది. అక్కడే మనం ఈ దండలన్నీ వేసుకుని కొలుకు పోసి పెట్టుకుంటున్నాం. అంటే రోజు ఇది వేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న భగవంతుణ్ణి చేరుకోవడానికి నేను చేసిన ప్రయత్నం ఏమిటి? ఈ విశ్వశాయతనం మహతు, విశ్వానికంతటికీ మూలమైన మహత్తరమైన స్థానం ఇక్కడే ఉందంటున్నారు కదా, దాన్ని చేరుకుందుకు నేను చేసిన ప్రయత్నం ఏమిటి అని ఆలోచించాలి. ఈ దండ వల్ల ఆ ప్రయత్నం, ఆ ఫలితం వస్తుందనుకోవడం పొరపాటు. దండ ఊరికే వేలాడుతూ ఉంటుంది అంతే. కానీ దండ అవసరమే, ఎందుకంటే మనకు గుర్తు చేయడానికి. ఒక పని చేయాలని ఒక కాగితం మీద రాసుకుంటాం, మర్చిపోతున్నానండి ఈ మధ్యన అని రాసుకుంటామండి. చాలామంది ఈ మధ్యన ఏదో ఫ్రిడ్జ్లకి వాటికి అంటిస్తూ ఉంటారు, ఎదురుగా ఉంటే కనపడుతుంది. నిజమే, రాసిన ప్రయోజనం ఏమిటి? కనపడమా? చేయడం కదా, ఆ పని చేయాలి కదా. నాకు కనపడింది కానీ చేయలేదంటే మరి ఎందుకు రాసుకున్నాం? ఇంకా కనపడినా కానీ చేయలేదంటే చేయడానిక, రాసుకున్నది కనపడడానిక. అలాగే దండ వేసుకున్నది, దండ ఎందుకు వేసుకున్నామో ఆ ప్రయోజనం నెరవేరడానికి, లేదా దండ వేసుకోవడం వల్ల ఆ పని అయిపోతుందా? ఇలా ఆలోచిస్తే కర్మకాండకి జ్ఞానకాండకి మధ్యలో ఉండే అంతరమంతా తెలిసిపోతుంది. అప్పుడు వస్తువుల్ని, వ్యక్తుల్ని, క్షేత్రాలని, తీర్థాలని ఊరికి పెంచేసి మాట్లాడడం తగ్గిస్తాం మనం. అంత మనిషి మనస్సులోనే ఉంది. అసలైన తీర్థం, అసలైన క్షేత్రం మనిషి మనస్సే. తీర్థం అంటే మనస్సు, క్షేత్రం అంటే శరీరం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతి, భగవంతుడే చెప్పిన మాట. నీ శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, నీ శరీరం నీ మనస్సును మించిన పుణ్య తీర్థం లేదు. కానీ అదేమిటో చూడు, అదేమిటో చూడు. చివరికి అవన్నీ మిథ్యాన్ని తెలుస్తుంది, ఈ మనస్సు శరీరం కూడా అంతే. విశ్వాత్మలో లేనబోతాం, విశ్వంలో ఏం జరిగినా చిద్విలాసంగా తీసుకుంటాం. రక్తపోటు కానీ మధుమేహం కానీ రమ్మన రావు. అందుకే భగవంతుడు ఇంత విశ్వాన్ని ప్రేమించి సృష్టించి నడిపించి పోషించి చివరికి సంహరిస్తూ కూడా ఆనందమయుడుగా ఉండగలుగుతున్నాడు. ఆనందో బ్రహ్మేతి విజజానాతు. అందుకే ఆవిడ విశ్వానికి ఆయత్రమే కాకుండా దాన్ని రక్షణ కోసం కూడా ఏం చేస్తుందంటే వజ్రాధికాయుధోపేతాయ నమః 497 నమ. వజ్ర ఆదిక, వజ్రాధిక, ఆదిక అంటే మొదలైన సవర్ణ దీర్ఘసంధి. వజ్రాధిక ఆయుధ, వజ్రాధికాయుధ, మళ్ళీ సవర్ణ దీర్ఘసంధి. వజ్రాధికాయుధ ఉపేత, వజ్రాధికాయుధోపేత గుణసంధి. వజ్రాధికాయుధోపేత ఏ నమక, వజ్రము మొదలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి నీకు నమస్కారం. వజ్రం శక్తి, దండం యమధర్మరాజు చేతిలో ఉండేటువంటి కాలదండం, అభయం, ఇవి వజ్రంలా కాపాడడానికి వజ్రం. సమస్త శక్తుల్ని మనకివ్వడానికి శక్తి, అవసరమైతే పాపం చేస్తే దండించడానికి కాలదండం. నేనే దండించాను రా, కంగారు పడకమ్మా, తప్పు చేసావు కదా, శిక్షణ భవించాలి కదా, ఇంకెప్పుడూ చేయికే అని ఓదార్చడానికి అభయం. ఈ నాలుగు అమ్మవారి ధరించింది, వజ్రం శక్తి దండం అభయం. అందుకే వజ్ర ఆదిక ఆయుధ ఉపేతాయే నమః అన్నారు. కాబట్టే మనం సమాజంలో కూడా ఏమన్నా ఘోరాలు నేరాలు జరుగుతూ ఉన్నా సరే నిమిత్త మాత్రంగా మనం కర్తవ్యం ఏం చేయగలం? ఓ మాట చెప్పగలమా? ఎవరికైనా ఓ లేఖ రాయగలమా? ఓ పత్రికలో లేకపోతే ఏదైనా చేయగలవా కాస్త మార్పు కోసం? అది చేసేసి మిగిలిన ఇప్పుడు ఏం చేయాలి? నిలబెట్టి అమ్మవారిని ప్రశ్నించాలి. నాలుగైదు ఆయుధములు కేలదాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా, ఎవ్వరిని రక్ష చేయని, ఎవ్వరికి శిక్ష వేయని, నిర్లిప్త సాక్షివేమో అని చెప్పాలి అమ్మవారితో. దెబ్బకి మనసు ఎంత వదిలిపోతుంది, ఆవిడికి పట్టుకుంటుంది అది. ఆవిడ సృష్టి ఆవిడ కాపాడుకుంటుంది. వజ్రం శక్తి దండం అభయం ఆయుధం దేనికమ్మా ఇవన్నీ? నాలుగైదు ఆయుధములు కేరదాల్చి నిలిచి ఇందువు దేనికో నిశ్చలముగా. ఫోటోలోనే ఉండిపోతావు, అలాగా ఎప్పుడూ బయటికి రావు, వేయవలసిన వాళ్ళని వెయ్యవు. మేమన్నీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోవలసిందే, కడుపు మాడిపోతున్నా సరే, కడుపు ఉడికిపోతున్నా సరే. భయంకరమైన అత్యాచారాలు అందులో మైనర్ బాలికల మీద, ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయిల మీద సామూహిక అత్యాచారాలు, చంపేయడమా, బావిలోకి దూసి చంపేయడమా, మనుషుల్ని కనపడనీయకుండా చేయడమా? అసలు అమ్మాయిలు అనేవాళ్ళు బతకాల వద్దా ఈ సమాజంలో? ఏదో ఈ ఎన్నో ఏళ్ళు వాళ్ళు చదువు లేక, ఉద్యోగాలు లేక, సొంత సంపాదన లేక, అనేక రకాలుగా బానిసలుగా బతికింది మొత్తం స్త్రీ జాతి ఈ దేశంలో. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. కొడవడగంటి కుటుంబరావు గారు మహానుభావుడు, ఆడజన్మ అని కథ రాశాడు, దాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. ఆ ఇంగ్లీష్ వాడికి టైటిల్ ఏం పెట్టాలో తెలియలేదుట. లేడీస్ బర్త్ అంటే కుదరదండి, ఇక్కడ ఆడజన్మ అంటే దాని వెనకాల చాలా ఉన్నాయి. ఆ అర్థమంతా మనకు తెలిసిపోతుంది వెంటనే, అక్కడ తెలియదు మరి, అక్కడ ఆ పరిస్థితులు లేవు. ఏదో ఈ మధ్య చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళు కాస్త స్వతంత్రంగా నిలబడుతున్నారు, ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది, ఇక మొగాళ్ళ చేతుల్లో బానిసలనే సమస్య లేదురా బాబు అంటే బయటికి రానికపోతే, బయటకు వస్తే చంపేస్తామంటే, ఇక ఆడదంటే కేవలం అందం ఆస్వాదించడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే, అందులో మద్యపానం కారణంగా అది విపరీతమైపోతుంటే, ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఎవరికి చెబుతామండి? మా బోటి కాళ్ళం పద్యం రాసుకుని అమ్మవారికి చెప్పుకుంటాం. నాలుగైదు ఆయుధమ్ములు కేలదాల్చి నిలిచి ఇందువు దేనికో నిశ్చలముగా, ఎవరిని రక్ష చేయని, ఎవరికి శిక్ష వేయని, నిర్లిప్త సాక్షివేమో అన్నవాడు మడి. ఊరికే ఏదో సెల్ఫీలు దిగుతూ ఉంటాం కదమ్మా మేము ఈ మధ్య ఫోటోలు పెట్టుకుని అలంకారాల ఫోటోలు అప్పుడప్పుడు చూసుకుంటాం. అలా కూడా నువ్వు కైలాసంలో ఫోటో ఆల్బమ్ చూసుకోవడానికో ఏమో శూలాలు వజ్రాలు శక్తి డమరకాలు పట్టుకుని కూర్చున్నారేమో నువ్వు మీ ఆయనను, అంతకుమించి ఎవరిని కాపాడే ఉద్దేశం కానీ ఆ ఆయుధాలతో ఎవరికి శిక్ష వేసే ఉద్దేశం కానీ మీకు లేవేమో అంటున్నావు. ఇదో వ్యంగ్యమైన ప్రార్థన, అమ్మవారు తప్పకుండా కాపాడుతుంది. ఇటువంటివి వింటుంది. వజ్రాధికాయుధోపేత ఏ నమక సెలవు.